गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायण समारंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा। स्नानंबो जपमो तपंबो उपवासंबो सदाचार సమస్తంబు నీవే నాకు ఎట్లు తరింపచేయుదువో నీదే భారమో తండ్రి ప్రజ్ఞానానంద ఘనస్వరూప హనుమత్కాళీ ప్రసాద ప్రభు హనుమత్కాళీ ప్రసాద ప్రభు। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మానవులై పుట్టిన తర్వాత వెంటనే భక్తుడు జ్ఞానం అయిపోవడానికి అదేమి బజార్ నుంచి తేబడేది ఇంట్లో బీరువాలో ఉండి తీసుకుతినడం లాంటిది మాత్రం కాదు। భక్తిని మనం సిద్ధింపచేసుకోవాలి అనుకున్నప్పుడు కొంతమంది భక్తులతో చేరి భగవంతుని గురించి కీర్తించుకోవటము భగవంతుని గురించి విషయాల్ని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటేనే కొంత సమయానికి భక్తుడు అవ్వగలుగుతాడు। మరి జ్ఞానం ఇవ్వాలన్నా కూడా అంతే, కానీ ఇక్కడొక భక్తి తత్వం మనకి గుర్తింపబడినట్లుగా జ్ఞానాన్ని గుర్తించడం కష్టం। ఎందుకంటే ముందుగా శిక్షణలో గురువుల పాదాలను ఆశ్రయించిన తర్వాత మన తల్లిదండ్రులు గుడికి వెళ్ళి దండం పెట్టుకురా, లోపల ఏది మన గదిలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకురా, కాసేపు అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకునిరా, మళ్ళా మనల్ని ఎలా చేస్తున్నామని వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, సరిగ్గా కూర్చుంటున్నామా, సరిగ్గా చేయగలుగుతున్నామా, నేను చెప్పినట్టుగా వాడు చేయగలుగుతున్నారా లేదా అని తల్లిదండ్రులే కాకుండా గురువులు కూడా ఎక్కడ ఎలా ఏ భావనతో మనం సంచరిస్తున్నామనేది వారు కూడా కంటికి రెప్పవలే మనని కాపాడుకుంటూ ఉంటారు। కానీ గురువుల యొక్క అనురాగము ప్రేమ అనేటువంటిది గుర్తించడం చాలా కష్టమండి। ఎందుకంటే మానవుల దృష్టి మాదిరిగా ఎదురుగుండానే ఉండదు, అవ్యక్తంగా కూడా ఉంటుంది। గురువులు మన అనుగ్రహించడానికి ఎక్కడ ఉన్నా నేను చూస్తూనే ఉన్నాను సుమా అని గురువుల ద్వారా నేను విన్నా చాలా, నన్ను అంటూ ఉండేవారు గురుదేవుడు, నేను చూస్తూనే ఉన్నాను సుమా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నా నేను గమనిస్తూనే ఉన్నా నిన్ను. ఎవరికి పట్టిందండి మనం, ఎందుకు వారికి? అక్కడ భక్తి తత్వం అంటే పూజలు చేస్తే భక్తి అనుకుంటారు చాలామంది. పూజ చేయకపోతే వాడు భక్తుడు కాదు అని జమకడతారు కొంతమంది. అంటే అర్థమయ్యేది ఏంటంటే, చూసే వాళ్ళకి ఒక దీపం పెట్టాలి, నాలుగు పువ్వులు వెయ్యాలి, ఆ వేసే పువ్వులు నాలుగు కాదు 400 వేస్తే కాస్త పువ్వులు కూడా మరిన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తే భక్తి అనుకుంటారు. కానీ దాని మహత్వలు ఏం చెప్పారంటే, భక్తిలో సామాన్య భక్తి, విశేష భక్తి అని రెండు రకాలు. ఇది సామాన్య భక్తి. ఏంటి? తేలిగా భగవంతుని అనుగ్రహించి కాస్త ఆ నూనె, ఆ ఇది ప్రమేద, ఆ ఒత్తి, ఆ అగ్గి పెట్టి, 4 పువ్వులు, 1 పంచదార, లేకపోతే 4 కిస్మిస్ పండ్లు, ఇవన్నీ ఇచ్చేస్తే అది మనకి వెలిగించేస్తే ఆ పాటికి మన పని అయిపోయింది. చాలా వరకు చూడండి, మా ఇంట్లో పూజ చేస్తామండి, ఎంతసేపు చేస్తారండి? అదేనండి, లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టి పూలు వేసి వచ్చేస్తాం. మహాత్ములు అంటారు, ఆ పువ్వులు ఏమైనా నువ్వు పూయించావా? ఆ పువ్వులు పూయడానికి నువ్వేమైనా కష్టపడ్డావా? అక్కడ నువ్వు కష్టపడలేదుగా. కష్టపడకుండా భగవంతుడే పూజించాడు. నీ జీవితం ఎలా ఉందో పుష్పానికి కూడా అదే జీవితాన్ని, ఆ పుష్పానికి కూడా భగవంతుడే ఇచ్చాడు జీవితాన్ని. కానీ అక్కడ మనం చేసింది ఏంటంటే, ఆ పుష్పం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాం, మన తలలో పెట్టుకోలేం. ఎందుకంటే మల్లెపూలు కనిపించేసరికి ఆడవాళ్ళకి, ప్రతి వాళ్ళకి దేవుడు గుర్తుకొస్తాడా? మన తల గుర్తుకొస్తుందా? భక్తుడైనటువంటి వాడికి దేవుడు గుర్తుకొస్తాడు. ప్రపంచంలో చూడండి, ఎంజాయ్మెంట్ అంటారు చూడండి, అలా బజారుకి వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేశారు. చదువులు ఎంతవరకు పనికి వస్తున్నాయో తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏది, బయటికి వెళ్ళి విచ్చలవిడిగా కొంత లెక్క తిరిగి రావాలి, పనుండక్కర్లా. అది ఒక ఎంజాయ్మెంట్. అసలు ఎంజాయ్మెంట్ నీలోనే ఉంది. మనం అటువంటి సంతోషాన్ని పొందాలి అంటే మన మనస్సు అక్కడ పవిత్రంగా ఉండాలి. మన మనస్సులో ఉన్న భావన, అంతఃకరణ పవిత్రంగా ఉండాలి. అంతఃకరణ పవిత్రంగా ఉంటే పవిత్ర అంతఃకరణ సిద్ధి రస్తు అంటారు. మహాత్ములకి నమస్కారం పెడితే వారి ఆశీర్వచన బలం ఎలా ఉంటుందంటే, మన భావనేమో బోలంత సంకల్పం ఉంటుంది, మా అబ్బాయి చదువు రావాలి, మా అమ్మాయి పెళ్ళవ్వాలి, మా పెద్దమ్మాయికి పిల్లలు పుట్టాలి, మేము ఒక కొత్తిల్లు కట్టుకోవాలి. మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, మేము కొత్తిల్లు కట్టుకోగలమా అండి, లేకపోతే ఏంటి మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుందంటారా? అమ్మా మీకు దండం పెట్టుకున్నా, అవన్నీ మాకు ప్రసాదించేసేయండి, మాకు కావాల్సినవన్నీ. అవి మన కళ్ళెదుడికి వచ్చి ఉన్నా కూడా మనం గుర్తించలేమండి. మన బ్రతుకులంతా గుర్తించలేము. ఎదురుగా ఉన్నటువంటి వజ్రాన్ని కూడా మనం తీసుకుని దానికి గొప్పతనాన్ని మనం పొందలేము. ఆ దాన్ని గుర్తించేటువంటి ఆ తెలివి కూడా భగవంతుడు ఇవ్వాలి మనకి. అప్పుడే దాని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలుగుతాం. అలాగే మన మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని మనం ఎంత చెప్పుకున్నా ఏది మళ్ళా దాంట్లోనే మునుగుతోంది, కానీ దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు మనం సామాన్యం పూజ గురించి చెప్పుకున్నాము, మరి విశేష పూజ అంటే ఏంటి? ఎక్కడ ఉన్నా చెట్టున పువ్వు చూస్తే గోపికలు ఎలా చూశారు? ఆ పువ్వులో కృష్ణుని చూశారు. పువ్వు కోసి తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టలా, వారిది భక్తి కాదా? చెట్టు మీద పువ్వులను చూసి ప్రతి పువ్వులను కృష్ణుని దర్శించారు. వాడు ఏది కనిపిస్తున్నా అన్నిటిలో ఎవరు కనిపించారు అంటే, వాళ్ళు తెచ్చుకోవాలా, బనీ నేసుకోవాలా, కొంతమంది బనీళ్ళు వేసుకుంటారు చూడండి. ఇక్కడ కృష్ణుడు ఉంటాడు, లేకపోతే హరే రామ నామం రాసి ఉంటుంది, లేకపోతే ఒక మురళి ఉంటుంది, లేకపోతే మనం అంతవరకే అంటే అది వేసుకుంటాము, తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఉతకడాన్ని తీసేస్తాం. కానీ వాళ్ళకి అలా కాదు, ఏది చూస్తున్నా అందరిలోనూ అన్నిటిలోనూ వాళ్ళ ఆరాధ్య దైవమే వారికి దర్శనమిస్తారు. ఆ ఆరాధ్య దైవం దర్శనమిచ్చినప్పుడు ఎలా ఉంటుంది అది? పుష్పాలు వేరుగా తీసుకురాకల్లా. ప్రతి పుష్పంలో, ప్రతి ఆకులో, ప్రతి కాడలో, అన్నిటిలో కూడా వారు భగవంతుని దర్శించారండి. అప్పుడు వేరుగా ఇంకా పూజ చేయాలా వాళ్ళు? కానీ అనరు, నేను చెయ్యలేదు అనరు, చేశాను అనరు. సర్వకాల సర్వావస్థల యందు ఏది మనస్సులోంచి దివ్యనామం చేత అది నిరంతరం కూడా అర్చన చేయబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ధ్యానం కుదరని వాళ్ళకి ఇదొకటి చాలా మంచి మార్గం. గురుదేవుల సన్నిధిలో అందరూ వచ్చి ధ్యానం కుదరట్లేదంటే, బాబుజీ మహారాజ్ నీకు ఎప్పుడూ కుదరట్లేదా మనస్సు? ఒకప్పుడు కుదురుతుందండి. ఎప్పుడైతే కుదురుతుంది? మీ సహస్రనామాలు చదువుకుంటుంటే మనసు కుదురుతుంది. చెయ్యి మరి, నువ్వు సహస్రనామే చెయ్యి. సహస్రనామం చేస్తుంటే మనసు నిలబడుతుంది కదా, మెల్లగా అలా అలవాటు చేసుకో. తర్వాత ఏదో ఒక నామం మీద నీ మనసు నిలిచిపో. అలాగే జపమాల వద్దు అన్నా గురుదేవులు, కానీ జపమాల చేసేటువంటి, జపం చేసేటువంటి వ్యక్తి ఆ కొలిగి పూస కోసం ఎదురు చూడకూడదు. చేయగలవా? మాల పట్టుకున్నవాడు ఎందుకు పట్టుకుంటాడు? 108కి ఆ కొలిగి పూస ఇప్పుడు వస్తుందా అని. కొలిక పూస రాగానే అయిపోయింది. చాలామంది లెక్క చెప్తుంటారు, మాతాజీ నేను రోజు జపం చేస్తానండి, షోడసాక్షిణి మహామంత్రాన్ని ఒక తావళం తిప్పుతానండి, ఒక తావళం, దాన్ని తావళం అంట, వద్దు ఒక తావళం. తావళమా? తానా? తాకి ఒత్తులేదా? తెలుసా నీకు? తావళం ఒకటి తిప్పుతానండి. పంచాక్షి ఉంది చూసారా, అది 2 తావళాలు తిప్పుతానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా లిస్ట్ అనమాట మొత్తం. ఇప్పుడు మనం వినేది ఏంటంటే ఎన్ని తావళాలు వారు తిప్పారు. సరే, ఇన్ని రకాల తావళాలు తిప్పారు కదా, ఏ ఒక్క నామం మీదైనా మీ మనసు నిలిచిందా? కొలుగు పూస లెక్క ఇదే మనకు గుర్తుంది. అప్పుడు అది జపం ఎలా అవుతుంది? మాయాబజార్లో చెప్పినట్టుగా జల్పం అవుతుంది. ఏమవుతుంది అది? జల్పం అవుతుంది. ఎందుకంటే నీ మనస్సు నిలబడినప్పుడు అది జా జన్మని ఏం చేసేది? జన్మకున్నటువంటి పాతకాన్ని రక్షణ చేసేటువంటిది జపము అంటే. అందుకని జపం అంటే ఎట్లా? తావళమే అక్కర్లా. అది అందుకని అజప గాయత్రి అని ఈ శ్వాసకి ఎలా చెప్తారో, చేతిలో తావళం లేకుండా, దానికి ఇంత లెక్క లేకుండా, సర్వకాల సర్వావస్థలందు నువ్వు భగవన్నామాన్ని నామస్మరణాత్ అన్యోపాయం నై పశ్యామో భవతరణి. ఈ భవజలధిలో భవం అంటే, భవం అంటే పుట్టుక, పుట్టుక నుంచి తరణం అంటే తరించడం, భవతరణం. ఈ జన్మ నుంచి ఈ పుట్టుక నుంచి మనం తరించాలి అంటే నామస్మరణాత్ అంటే నామస్మరణ కంటే అన్య ఉపాయము, ఇతరమైనటువంటి మార్గము, ఇతరమైన ఉపాయము నహి పశ్యామ. ఇది కనిపించదు, లేదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నా? మళ్ళీ అదే తావళం పట్టుకొని, లేకపోతే ధ్యానం చేస్తూ భగవన్ నామ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమేమి ఇవాళ భోజనంలోకి ఏం చేస్తున్నావు? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి వంకాయ కూర పెడుతూ, వంకాయ కూర చేస్తున్నానండి. ఏమేవ్ వంకాయకి అలంకారం పెడుతున్నావా, లేకపోతే కొత్తిమీర కారం పెడుతున్నావా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమేవ్ చారు కూడా పెడుతున్నావా లేదా? ఆవిడ చెప్తోంది మళ్ళా మిరియాలు చారు పెడుతున్నానండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ. పచ్చడి చేస్తున్నట్టు ఓం నమశివాయ గోంగూర పచ్చడి అని. ఈ ధ్యానం అయ్యేసరికి ధ్యానం చేస్తున్న వ్యక్తికి భగవంతుడు లోటు చేయడు. దేనికోసం చేశాడు జపమంతా ఈ ధ్యానమంతా? ఏది వంకాయ కూర, గోంగూర పచ్చడి, అలాగే చారు రసం, తర్వాత దీనికోసం మనకి ధ్యానం అయ్యేసరికి అవన్నీ మనకి ప్రత్యక్షం. నువ్వు ఏం కోరుకుంటున్నావో అవే నీకు సాక్షాత్కరిస్తున్నాడు. అవి ఎలాగో ఇస్తున్నాడు, తప్పకుండా ఇస్తాడు భగవంతుడు. దాని గురించి మనం ఎదురు చూడక్కర్లా. అందుకని చేసే 5 నిమిషాలైనా నిన్ను నువ్వు మరచి ధ్యానం చేయి. 5 నిమిషాలైనా నిన్ను నువ్వు మరచి చేయి. అంటే ఎలా అంటే, కునుకొచ్చిందండి, వచ్చి మనం ఈ సభలోనే కూర్చున్నాం, నిద్ర కునుకొచ్చింది, వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు, కబుక్కని ఈ తల కొట్టుకుంటుంది, వెంటనే లేస్తాడు. లేచిన ఆ ముందు ఆ కొంచెంసేపు ఏం తెలియకుండా నువ్వు, నీకు కనుక తెలిస్తే దాన్ని కొట్టుకునేవాడివి కాదుగా, దాన్ని కొట్టుకునేవాడివి కాదు, తెలిస్తే స్ట్రైట్గానే కూర్చుంటాం కదా. నిద్రపోతేనే మనం ఏదో వంకలు తిరగడమో లేకపోతే దేన్ని కొట్టుకోవటమో లేకపోతే మెడ కూడా నొప్పి పెడుతుంది. ఇది ఈ జీవితంలో ఇంత జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా నిద్ర అనేది మనకి పూనినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతున్నావా లేదా, నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, అది తెలియకుండా పోతుంది. ధ్యానం చేసేటప్పుడు భగవంతుని యొక్క ఆస్వాదన, భగవన్నామాన్ని ఆస్వాదిస్తూ భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా అందులో లయించి నిన్ను నువ్వు మర్చిపోవాలి. మర్చిపోతాం, తప్పకుండా వస్తుంది, చేయగా చేయగా వస్తుంది, కానీ చేసే ప్రయత్నం చేయాలి. మానవుడు ఏం చేస్తాడంటే కొంతసేపు కూర్చుంటాడో కూర్చోడో మనసు నిలబడ్డాలా, ఎందుకు లేచిపోతే పోతుంది కదా అనుకుని లేచిపోతాడు. దానికి మహాత్ములు చెప్పారు, నువ్వు రోజు జమా ఖర్చు చూసుకుంటావు కదా, ఇంటికి వచ్చిన తర్వాత జేబులోంచి డబ్బులు తీసి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎంత ఎన్ని రూపాయలు జేబులో పెట్టుకున్నాను, రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు మిగిలాయి, ఎంత ఖర్చు అయ్యింది, ఎంత మిగిలింది అని నువ్వు జమా ఖర్చు చూసుకుంటావు. నీకు ఒక 5 రూపాయలు తేడా వచ్చిందండి, నువ్వు చూసే లెక్కలో ఒక 5 రూపాయలు తేడా వచ్చింది. ఆ 5 రూపాయలు మనకి తేలేంత వరకు నిద్రపడుతుందా? నువ్వు రాత్రి చూస్తున్నావు, జమా ఖర్చు రాత్రే చూసావు పడుకోబోయే ముందు. ఇప్పుడు 5 రూపాయలు దేనికి ఖర్చు అయ్యింది, 5 రూపాయలు దేనికి ఖర్చు అయ్యింది, 5 రూపాయలు దేనికి ఖర్చు అయ్యింది, అది వదిలిపెట్టలా. 5 రూపాయలు తేలేంత వరకు వీడికి నిద్రపట్టదు. దానికోసమే ఖర్చు అయ్యేపోయేటువంటి, ఖర్చు పెడితే ఖర్చు అయిపోయేటువంటి దానికోసమే నువ్వు ఇంత రాత్రి నిద్రపట్టకుండా ఆలోచిస్తున్నావే. మరి నీ జీవితం సరిగిపోతుంది, నీకు ఆ భగవంతుడి యందు ఏకాగ్రత కుదరకపోతే నాకు కుదరటం లేదని ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు నువ్వు? అయిపోయి చుంకోటి కొంతమంది అంటూ ఉంటారు, కాస్త అయ్యో ఈ కూర్చున్నప్పుడు మనసు నిలవకపోతే లేస్తే పనన్నా అవుతుందట. వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటావు, ఏం పనులవి, రోజు చేసే పనులేగా. పనులు మనమే పెంచుకుంటున్నాం, ఇంకా మళ్ళా మాట్లాడితే కొన్ని పనులను మనమే పెంచుకుంటూ ఉంటాం. తేలిక అయిపోయే పనిని కూడా చాలా కొంచెం కష్టంగా పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం చేస్తూ కాలం గడిపే బదులు కొంచెంసేపు భగవంతుని గురించి నేను కోరలా, పూజ కూడా ఆయన చేయమల్లా మనమే చేస్తున్నాం, ఆ 4 పెట్టే ద్రాక్ష పళ్ళు కూడా ఆయన ఏం కోరలా మనమే పెడుతున్నావు. అక్కడ తిరిగి వారేం చేస్తున్నారు, అక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, నీవు నివేదన పెట్టినటువంటిది తిరిగి నీకు ప్రసాదంగా ఇస్తున్నాడు, తిరిగి నీకు ప్రసాదంగా ఇస్తున్నాడు. మనం అంటున్నాము నీ అది నీకు అర్పించుట నా విధియే కాదా అని పాడుతున్నాం, కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, నివ్వించింది నీకే నేను ప్రసాదంగా ఇస్తున్నాను. కొంచెం కూడా అక్కడ ఆయన కొరికి ముక్క కూడా తీసుకోవట్లేదు. మన జీవితాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఈరోజు ఈ విధంగా మనకి గడుస్తుంది అంటే భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉన్నది కనుకనే మనం ఇలా జీవితాన్ని గడపగలుగుతున్నాం. అందుకు ఎక్కువగా మనం భగవంతుడికి ఎంతసేపు మన మనస్సును అర్పించి మనం కాస్త కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకో. ఎందుకంటే నువ్వు ఎంత కూర్చుని గురుగుబాట్లు పడినా నీకు సుఖం ఉండదు. వెళ్ళి మంచం మీద వెళ్ళి పడుకుంటేనే సుఖం ఉంటుంది అని అనుకుంటున్నావుగా నిద్రపోవడానికి. నిద్రకి ఇస్తున్నావు వాల్యూ, భోజనానికి ఇస్తున్నావు వాల్యూ, స్నానానికి ఇస్తున్నావు వాల్యూ, ఇంట్లో తుడుచుకోవడానికి ఇస్తున్నావు వాల్యూ, అన్నిటికీ ఇస్తున్నావు. కానీ నీకు నువ్వు ఎంత ఇస్తున్నావు? నీకోసం నువ్వు, నీకు జమ అవుతోంది, అది ఖర్చు ఏనాటికి అవ్వదు. అది ఎప్పుడు ఇంకా జమే ఏది భగవంతుని గురించి తలుచుకుంటే. అలా ఎంత మనం చేయగలుగుతాం? అందుకనే కులశేఖర మహారాజు వారు అంటారు, మన జీవితాల్లో ఉన్నటువంటి ఇగో ఈ పరిణామాన్ని గుర్తించే మహాత్ములు మనం ఎందుకోకర్లా. మహానుభావులు మహాత్ములందరూ వారే భగవంతుని ప్రార్థనలు చేసి తిరిగి మళ్ళా మనకి అవి సుగమమైనటువంటి మార్గంగా మనకి తేలిగ్గా దొరికిపోతున్నాయి. మనకి కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశదు మమ మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తైః కంఠావరోధన విదౌ స్మరణం కుతస్తే. కులశేఖర మహారాజు వారు గొప్ప రాజు అండి. ఆయన ఆయనకి బాహ్యమైనటువంటి భోగభాగ్యాలకు ఏం లోట్లేదు. ఆయన కదిలితే సైన్యం అటుపక్క ఇటుపక్క దాసదాసీ జనాలు అంతా కూడా బంగారం కలిగి ఉన్నటువంటి మేడలు మిందులు అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ ఆయనకి ఆ కులశేఖర మహారాజు వారికి, ఆయన ఎక్కడ వాడు, ఆయన దక్షిణ దేశంలో వారు, ఆయనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవద్ ఆరాధన లేకపోతే ఆయనకి శాంతి ఉండేది కాదట, మనసు తృప్తి ఉండేది కాదట. తృప్తి ఉండక ఆయన అక్కడే శ్రీరంగపట్టణానికి దగ్గరలో ఉండేది ఆయన రాజ్యం. శ్రీరంగానికి వెళ్ళి శ్రీరంగనాథ ప్రభువుని దర్శించి వస్తూ ఉండేవాడు. మహారాజు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటే ఆయనకి అది దూరమయ్యి ఇంట్లోనే ఒక మందిరాన్ని చక్కగా గుడి, ఒక చిన్న గుడిగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఇంట్లోనే శ్రీరంగనాథ ప్రభువుని ప్రతిష్ట చేసుకుంది. రోజు అన్ని సేవలు శ్రీరంగనాథ స్వామి జరుగుతుంటే ఆ ధర్మపత్ని కూడా రాజుగారికి తగినటువంటి ధర్మపత్ని, ఆమె కూడా చక్కటి సేవలు చేసుకుంటూ ఉండేవారు. సేవలు చేసుకుంటూ ఉంటే వారికి ఏది తెల్లవారుజామున మేలుకొలుప దగ్గర నుంచి పగలు నివేదనలు పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ రాత్రికి పవళింపు సేవ కూడా చేసుకునేవారు. ఇద్దరు కలిసి పవళింపు సేవ చేసుకున్నారంట మహారాజు గారు రాణిగారు. చేసుకున్న తర్వాత తలుపు వేశారు, ఏది ఆ చిన్న గుడికి ఉన్నటువంటి తలుపులు వేశారు. రాజుగారు ఏంటి, మరి బంగారంతో ఉన్నది కదా ఏది మందిరం అంతా, అందుకని ఆ తలుపుకి గంటలు పెట్టుకున్నారు. వాడు బంగారపు గంటలు పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి ఈ తలుపు వేయటంలో ఆ గంటలు ఉన్నాయే కళ్ళు అన్నాయి. వెంటనే లోపల దేవి స్వామివారి మాట అన్నమాట, శ్రీరంగనాథ స్వామి మాట్లాడుతున్నారట. అది లక్ష్మీదేవితో, దేవి ఏమిటి శబ్దం అన్నారట. అంటే ప్రభు మన భక్తుడి సిరి సంపదలు అన్నాడు. అమ్మ అందంట స్వామివారితో. ఆ మాట వినిపించింది రాజుగారికి, అయ్యయ్యో నిద్ర భంగం చేశాను కదా వీటి ద్వారా, నా స్వామికి ఇవన్నీ కావాలా, స్వామి ఇస్తేనే కదా నేను అనుభవించేది అని వెంటనే రాజ్యాన్ని మంత్రి సంబంధాదులకి అందరికీ అప్పచెప్పేసి ఆయన ఇక కాలిబాటన ఇక తపస్సు చేసుకుందాం అనుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే రాణిగారు అన్నారట, ప్రభు మీరెక్కడికెళ్తే నేను అక్కడికే రావాలి, మీతో పాటే నా జీవితం, కాబట్టి నేను కూడా మీతో పాటు వస్తున్నా. అంటే రాజుగారు అన్నారట, దేవి అదేమైనా సామాన్యమైన ప్రదేశం అనుకున్నావా, అడవుల్లో పడేస్తుంటా నేను, కొండలు ఎక్కుతానో తెలీదు, కొండలు దిగుతానో తెలీదు, ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు, నువ్వు అసలే రాణివాసం చేస్తున్నావు ఇప్పుడు, అలాంటి దానివి నువ్వు రాగలవా అన్నట్టరా మహారాజు గారు. అంటే ఆమెందంట, ప్రభు నన్ను వద్దనకండి, మీతో పాటే నా జీవితం కూడా, అందుకని మీతో పాటే నేను వస్తాను అని రాణిగారు కూడా బయలుదేరారట. బయలుదేరి వెళ్తూ ఉంటే కొంత దూరం ఇక ఏది నగరాలు దాటుతున్నారు, ఊళ్ళు దాటుతున్నారు, అడవులు దాటుతున్నారు. ఒక ఏది చీమల దూరని కారడవి, తిట్టడవి, కాకుల దూరని కారడవి లాగా అలాంటి అడవులు వస్తున్నాయి. వచ్చి అందులో వెళుతూ ఉంటే దొంగలమూట వీళ్ళని చూసి, ఎందుకంటే కొంతమందికి నగలు పైన పెట్టుకోకర్లా, ఆ వర్చస్సు చూస్తేనే ఒక దివ్యమైనటువంటి గొప్పవాళ్ళు అని తెలుస్తారు. ఈ దొంగలకి వీళ్ళెవరో చాలా గొప్పవాళ్ళలే ఉన్నారు అని వెంటనే వాళ్ళు ఏది తొడగొట్టి మరీ రేపు మంచి బేరం వచ్చింది మనకి, మంచిది ఇక చూసుకో మనం వదిలిపెట్టకూడదు అని పరిగెత్తుకుని రావడం జరిగింది. వస్తూ ఉంటే రాజుగారు నిర్భయంగా వెళ్ళిపోతున్నారట. ముందుకి రాజుగారు ముందుకి నిర్భయంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మహారాణి గారు భయపడి, మహారాజా మహారాజా మీరు అలా తొందరగా వెళ్ళిపోతే ఎలాగండి, దొంగలు ఎవరు వచ్చేస్తున్నట్టున్నారు మన వైపుకి అందట భార్య. అంటే వెంటనే మహారాజు గారు అన్నట, మన దగ్గర ఏముందని, మన దగ్గర ఏమన్నా ఉంటే కదా భయపడడానికి, మన దగ్గర ఏం లేనప్పుడు మనకి భయం ఏమిటి, వాళ్ళకి కావాల్సిందేది మన దగ్గర లేదు కదా అన్నారట మహారాజు. అంటే వెంటనే రాణిగారు అన్నట, మహారాజా క్షమించండి, మీరు ఏమీ తీసుకెళ్లకుండా ఏమీ లేకుండా మొత్తం అన్నిటినీ విసర్జించి మీరు వెళ్తుంటే ఎక్కడైనా కాస్త బంగారపు గిన్నెలో కాస్త పెరుగన్నమన్నా తీసుకుంటారు, కాస్త పాలన్నా తాగరా అని ఒక బంగారు గిన్నె వేసుకొచ్చానండి అంట. మనం కూడా అలాగే చేస్తుంటాం చాలా. అంతేకాదు ఎయిర్పోర్ట్లో కూడా చూస్తుంటా కదా, వాళ్ళు ఏ వద్దంటే అవే పట్టుకొస్తుంటారు మన వాళ్ళు. అక్కడ తప్పదు వాళ్ళు పట్టుకుంటారు. అక్కడ పట్టుకున్న తర్వాత దాన్ని వాళ్ళు పాప అమాంతా తీసుకెళ్ళాలి, పారేస్తే కానీ మనకు సుఖంగా ఉండదు. నేను ఒకసారి అలాగే మామిడిపళ్ళు తీసుకెళ్ళాను. మా గురుదేవుల సమయంలో అప్పటికి ఇవన్నీ సిస్టాలు లేవు. మామిడిపళ్ళు తీసుకెళ్ళొచ్చు అప్పుడు శుభ్రంగా, స్వామివారు ఎందుకు మామిడిపళ్ళు కట్టించి తీసుకెళ్ళేవాళ్ళం, భక్తులు పంచిపెట్టడం, భక్తోద్ధారకులు కదా, స్వామివారి కోసం కాదు. కానీ అవ్వడానికి గురుదేవులకి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వారికి ఏది ఇష్టమైతే అది తన పిల్లలకి ఇచ్చేయాలండి. అలాంటి ఆ మహాత్ముల యొక్క భావన నా భూతం భవిష్యత్ ఎక్కడ చూడలేము. అప్పుడు శుభ్రంగా తీసుకెళ్ళాను కదా, అందుకని మళ్ళీ తర్వాత కాలంలో కూడా బాగా మామిడిపళ్ళు దొరుకుతున్నాయి, ఓన్లీ పాపం వాళ్ళకి ఇలాంటి మామిడిపళ్ళు దొరకవు కదా అని మామిడిపళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ఒక, ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఉండేది ఒక పేపరు, దానిలో మన దగ్గర ఏమున్నాయో అది ఫిల్ చేయాలి. ఎంత చక్క అబద్ధంగా ఏమీ లేవు అని రాశారు. వాళ్ళ దగ్గర కుక్కలు ఒకటి ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి కుక్కలు ఒకటి ఉంటాయి ఆ ఎయిర్పోర్ట్లో. ఆ కుక్కలు కూడా వదులుతారు, ఏదో అని వాసన చూస్తుంది, అదేనా మనకు ఆ వాసనలు కూడా తెలియదు. అది మరి ఏం చెప్పిందో తెలియదు మొత్తానికి. వాళ్ళు ఇందులో ఏదో ఉంది చూస్తాను, అంటే పెట్లు ఉన్నాయి మామిడిపళ్ళు ఉన్నాయి కదా. మరి వెంటనే చెప్పాను, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా ఇంట్లో పండుతాయి, పిల్లల దగ్గరికి వస్తున్నాను, కనకుండా వచ్చారు పిల్లలు అనుకుంటూ, నా పిల్లల దగ్గరికి వస్తున్నాను, ఇంట్లో కాసాయి కదా అని పిల్లలకి ఇచ్చుకోవడం కోసం తీసుకొచ్చానండి, అంతకన్నా ఏం లేదంటే మన వాళ్ళకి పక్క వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, మీరు ఆక్కండి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు కూడా ఉంచున్నారంటే మీవి కూడా అన్నీ తీసి చూస్తారు, అందుకని మీరెవరో నేనెవరో మనకు తెలియదు, నేను మామిడిపళ్ళు దొరికిపోయాను అందుకని మీరు వెళ్ళిపోండి. ముందలే ఈ రిహార్సల్ అంతా ముందరే ఫ్లైట్లోనే చేసేసాం, ఒకవేళ పట్టుకుంటే ఇది చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళేమో నా పాస్పోర్ట్ లోపల పట్టుకెళ్ళిపోయారు. చూడండి అప్పుడు ఉంటుంది గుండె, ఓం బాబు ఓం బాబు ఓం బాబు ఓం బాబు, ఇంకా గతి ఏంటి బాబు బాబు బాబు. మామిడిపళ్ళు అండి గారిపిచ్చేలా ఆ పక్కన వేరుగా ఉన్న దాంట్లో వేశాను, ఎందుకంటే టేస్ట్ అండి అవి, అవి మన ఆశ్రమం పళ్ళు ప్రసాదం, అందరినీ ఆకర్షించవు, నన్ను పంపించేది వాళ్ళు తినుంటారు నాకు తెలుసు, ఆకర్షిస్తే కదా అందులో ప్రసాదం, అది దేవుడు ప్రసాదం, ఆకర్షించకుండా ఎలా ఉంటాయి. సరే ఆఖరికి వాళ్ళు పాపం మళ్ళీ ఎప్పుడు తీసుకురాకండి అని చెప్పి నా పాస్పోర్ట్ నాకు ఇచ్చారు, బ్రతుకు జీవుడు అని నేను బయటకు వచ్చాను అనుకోండి, కాకపోతే మామిడిపళ్ళు మాత్రం రాలేదు. అలాగే ఇక్కడ కూడా మనం తీసుకెళ్ళామేమో అక్కడ బంధానికి కారణమైంది, ఏం తీసుకెళ్ళడం లేదు. ఇప్పుడు దర్జాగా హాయిగా తల ఎత్తుకుని వెళ్ళిపోతున్నాం మనం, ఇప్పుడు ఏం తీసుకెళ్ళగలం? ఇంకొకరి దగ్గర శిరస్సు వంచాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఇక్కడ కూడా ఆ మహారాజేమో తపోధనాన్ని పెంచుకోవడం కోసం, తపస్సు కోసం వెళ్తున్నారు ఆయన. అమ్మగారేమో రాజుగారి కోసం ఒక వెండి ఒక బంగారు గిన్నె వేసుకొచ్చారు. ఇప్పుడు దానికి దొంగలుకి ఆవేశం అక్కడ. వెంటనే గిన్నె విసిరేసింది ఆవిడ, విసిరేయగానే పని పూర్తి అయిపోయింది. ఇంకెవడొస్తాడు దగ్గరికి? ఆ మహారాజు ఉన్నాడే కులశేఖర్ మహారాజు గారు, వారు రచించినటువంటి మాల ముకుంద మాల అనేటువంటిది 40 పూసలతో 40 ముత్యాలతో కూడినటువంటి ఏది, ఆ మాలని వారు స్తుతించారన్నమాట శ్రీరంగనాథ స్వామి. అందులో ఒకటైనటువంటిది ఇప్పుడు మనం చదువు. ఎవరి మీద చదువుతున్నాడు? కృష్ణ ప్రభు త్వదీయ పద పంకజ పంజరాంతం, నీ పాద పద్మములనేటువంటి ఏది పంజరమున్నదే, నీ పాద పద్మములనేటువంటి పంజరంలో మమ మానస రాజహంస, నా మనస్సు అనేటువంటి రాజహంసని ఏది అద్యైవమే విషత్, ఆ పంజరంలో నీ పాద దివ్య చరణార విందములందు ఇప్పుడే నిలుపవయ్యా. నీ పాద పద్మములనేటువంటి పంజరంలో ఈ మనస్సుని బంధించు ప్రభు, పంజరంలో కట్టే ప్రభు. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై, ప్రాణం పోయేటువంటి సమయంలో కపవాత పిత్తముల చేత నా గొంతు అప్పుడు నీ గురించి నీ నామాన్ని తలవగలనో లేనో. ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠ అవరోధన విధౌ స్మరణం కుతః, ఈ స్మరణ ఎలా వస్తుంది? ఏమో ఆఖరి క్షణంలో తెలిసిపోతామో తెలియకుండా పోతామో, ఎలా ఉండిపోతుందో ఈ ప్రాణం చెప్పలేం కదండి. అందుకనే మహాత్ములు చెవులు ఇల్లు కట్టుకు చెప్తున్నారు. అలాగే నృసింహ శతకంలో కూడా ఉంటుంది, బ్రతికి నన్నాళ్ళు నీ స్మరణ తప్పను కాని, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణ కాలమునందు మరతు నీవేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత వైద్యముల్ కప్పగావర చేత కంపముద్భవమంది కష్టపడుచు, నా జీవతో నిన్ను నారాయణాల్చు, పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికి పిడచే వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిద దూరా. నరసింహ దురిద దూరా రెండు, అది ఒకటి సంస్కృతంలో ఉన్నది, ఒకటి తెలుగులో ఉన్నది, రెండిటి భావన కూడా ఒకటే. కపవాత మైత్యములు గప్పగా, మరి ఎవరైనా కావాలంటే తెచ్చుకుంటే వస్తుందా? ఇప్పుడు ఎవరో దగ్గుతున్నారు, దగ్గునకు రావాలంటే కావాలంటే వస్తుందా? కావాలంటే రాదు. ఆ సమయంలో కపవాత పైత్యాలు అడ్డుపడినప్పుడు ఏ ధ్యాసలో ఉంటామో, దేని గురించి ఆవేదన పడుతుంటామో ప్రభు, అప్పుడు నేను చేయగలనో లేను, అందుకని ఇప్పుడే చేస్తున్నానయ్యా అని ఆ పద్యంలో నరసింహ శతకంలో ఎవరి కోసం ఇవ్వని మహాత్ములందరూ మనకి ఇంత ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారండి. ఎవరి కోసం? మమ మానస రాజహంస అన్నాడండి ఆయన. రాజహంస అంటే ఏంటి? అది హంసల్లో గొప్పదైనటువంటిది. మనస్సుని పోల్చాడండి ఆయన మహారాజు గారు. ఎందుకంటే అంత పవిత్రమైన అంతఃకరణ కలిగి ఉండాలి. మన మనస్సు ఉన్నది అల్లటెప్పగా ఉంటే ఒక చోట పెట్టి ఒకసారి ఇప్పుడే నా మనసు అక్కడ లయించిపోయిందంటే ఎవరు నమ్ముతారండి? మనకు అనుభూతి ఉండాలి అక్కడ. అందుకనేది హంస నీటిని పాలని కడిపి పెడితే పాలని మాత్రమే స్వీకరించి ఆ హంస యొక్క ముక్కుకి భగవంతుడు అటువంటి అవకాశం ఇచ్చాడు. పాలు నీళ్లు కలిపి పెడితే పాలను తీసుకుంటుంది, నీటిని వదిలిపెడుతుందండి. ఆ హంసకు అటువంటి స్వభావం ఉన్నది. పరమహంస స్వరూపులైనటువంటి మహాత్ములకి అందుకని వారు పరమహంసలు. ఎందుకంటే నిత్య అనిత్యమైనటువంటి ప్రపంచంలో వారు అవతారం తీసుకుని మెసులుతున్నా కూడా అనిత్యమైనటువంటి దాన్ని అనిత్యంగానే చూస్తూ అనిత్యంలో ప్రకాశించేటువంటి నిత్యమైనటువంటి పరబ్రహ్మని వారు దర్శిస్తూ ఉంటారు. మన ఆకార రూపురేఖలు వారికి అవసరంలే, మన అంతఃకరణ పవిత్రత కావాలి వారికి. అప్పుడే మన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం దర్శించగలుగుతాం. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడంటే నీ యొక్క ఆవేదనను బట్టే భగవంతుడు మనకి దొరుకుతాడు. ఎందుకంటే ఎక్కడో ఒక ఫోటో చూసాం, చూసేసరికి మన దేవుడే. ఆఖరికి ఇంతవరకే వెంకటేశ్వర స్వామి ఉన్నా రెండు చేతులు మొక్కుతాయి. వెంకటేశ్వర స్వామి పూర్తిగా రూపం అంతా అక్కర్లా, ఆ నామమే కనిపించింది అనుకోండి, కనిపించేసరికి మనం ఏం చేస్తాం, దండం పెడుతున్నామా లేదా, ఏమక్కర్లా. మనకి చిన్నప్పటి నుంచి మన గోవే మనకి దైవం. ఎక్కడో వెళుతున్నాం, వెళుతూ ఉంటే ఆ అమెరికాలో ఎక్కడో ఒక స్థలంలో గోవులన్నీ తోకలాడించుకుంటూ ఉంటాయి. మనం మన సాంప్రదాయాన్ని మనం తప్పుతామా? మనకి ఆ గోవుల్లో మన స్వామి కనిపిస్తుండదు, మన కృష్ణయ్య కనిపించడు గోవుల్లో. ఆ పాలు ఆయన డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కాదు కదా, పాలు తాగడానికి కూడా కృష్ణయ్య గోవు దగ్గరికి వెళ్ళేసరికి పాలు డైరెక్టే, ఇండైరెక్ట్ కాదు. మనం ఒక తీసుకొని దాన్ని కాచుకొని దానికి పంచదార కలిపి లేకపోతే దానికి ఏదో వేసి ఇంత కష్టపడదాడ. ఇలాంటివన్నీ అలవాట్లు కృష్ణుడి దగ్గర లేవు, మన స్వామి దగ్గర అలాంటి అలవాట్లు ఏం లేవండి. డైరెక్టే కృష్ణుని యొక్క స్పర్శ తగిలింది అంతే, దాన్ని దూడ కోసం కూడా చూసేది కాదు, ఆవు వెంటనే చేపేది, చేపి పాలు ఇవ్వగానే వెంటనే డైరెక్ట్గా నోట్లో పోసేది. ఆ అవతారం ఆ కనకే వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉంటే పుట్టపైకి వెళ్ళి ఆవు పాలు ఇచ్చిందండి. అందుకని ముందర మనం ఏంటి, మన దైవాన్ని మనం ఎప్పుడు కూడా దైవ చింతన కలిగి ఉంటే ప్రతి దానిలో ప్రతి అణువులో ప్రతి అణువు అణువులో కూడా భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం. ఎల్లప్పుడూ ఇంకా ప్రతి ఈ ప్రపంచంలో పడి ఈ విషయాదులు ఇగో ఇవన్నీ పదార్థాలు, పదార్థ భావన, విషయ భావన, వస్తు భావన, ఇటువంటి వాటి వైపు వెళుతూ ఉంటే మనని ఎప్పుడు మనం మేల్కొనేది. కానీ మనం మనని మనమే జాగరూకత చేసుకోవాలి. ఒకటి విన్నాము అంటే మనం ఎంతవరకు ఉన్నాము, మనం భగవంతుని గురించి వింటున్నామంటే మనం ఏ స్థితిలో మన మనస్సు నిలబడి ఉన్నది అని మనని మనమే గుర్తింపు తెచ్చుకోవాలి. మనకి వైరాగ్యం మనంతట మనకు వచ్చినంత ఎవరో చెప్పితే మాత్రం అసలు రాదండి, ఎవరో చెప్పితే అసలు రాదు వైరాగ్యం. నీకు ఉండాలమ్మా, వీటి మీద నీ మనసు ఉండకూడదు అంటే వెంటనే ఆ మనసును కట్టేయగలమా? కట్టలేము, ఇంకా తైతెక్కలాడుతూ ఉంటుంది. అందుకని దానిలో ఉన్న సూక్ష్మాన్ని మనం గుర్తించాలి. ఈ పదార్థాలు ఎంతవరకు ఉన్నాయి, ఇప్పుడు మన కొంత వయసు వచ్చిన మనం అందరం ఉన్నామండి, మన పెద్దవాళ్ళందరం మాట్లాడుకుందాం, చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళమండి మనం, చిన్నప్పుడు ఎంతెంత తినేవాళ్ళం, ఎలా తినేవాళ్ళం. మెట్టు ఒక మెట్టు ఎక్కామా, మెట్టు విడిచి మెట్లు ఎక్కాం. ఎప్పుడు మన చిన్న వయసులో పెద్దవాళ్ళందరూ ఊహించండి, పెద్దవాళ్ళందరూ అదే స్థితిలో చేసాం. కానీ ఇప్పుడు ఒక మెట్టు ఎక్కడానికి ఏది పట్టుకుని ఎక్కాలా అని పట్టుకుని ఎక్కుతున్నాం మనం. మీరు ఆమె ఎముక చూడకండి, నా బేరం పోతుంది ఇక్కడికి, నా పక్క అదే మాయ అంటే. భగవంతుడు అలా మాయని పరుస్తూ ఉంటాడు. అందుకని మనం ఇప్పుడు పట్టుకుంటే కానీ ఎక్కలేం. ఎవరన్నా పెట్టినా ఎంత తినగలుగుతున్నాము, చాలా తగ్గిపోయింది, తినలేం. తిని మళ్ళా బాధపడద్దు అని చెప్తాం ఈనాడు. నాకు అదే అనిపిస్తుంది, చిన్నపిల్లలకి ఏదైనా చెప్తామంటే మనం వాళ్ళ వయసులో ఎలా తిన్నాం, ఇప్పుడు వచ్చి వాళ్ళని ఇప్పుడు నువ్వు తిని నువ్వు స్వీట్ తినకు, నువ్వు అన్ని తింటావా, నువ్వు ఇన్ని తింటావా అంటుంటే పాప వాళ్ళేమో చిన్నపిల్లలు, ఆ కోమలు మాట మాటగా అంటూ ఉంటారు. ఇంకా తింటున్నావు నువ్వు, ఇంటి లడ్డు అని సరి పాపం చిన్నపిల్లలే పారేస్తుంది,
స్వీట్ అంటే ఇష్టం.
తినే అనుకుంటా వెనకాల, పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు తినే వయస్సు, మనమంటే పెద్దవాళ్ళమే, మనం తింటే అనారోగ్యానికి గురవుతాం, వాడు తిన్నా ఆరాయించుకునేటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇంకొకళ్ళ విషయం మనం పట్టించుకోకూడదు. పెట్టేటప్పుడు మనం తిన్న దానికంటే ఎక్కువ అనుభవాన్ని పొందుతూ పెట్టాలి. అది మహాత్ములు చేసినప్పుడు మనకిష్టమైన పదార్థాన్ని ఇంకొకరికి పెట్టడం నేర్చుకుంటే దానివలన మనం తృప్తిని పొందాలి. అది మహాత్ములు మనకి చెప్పింది. ఎందుకని, అందరిలో భగవానుడు ఉన్నాడు. భగవంతుడికి ఎలాగా మనం చెయ్యాలి, ఏ విధంగా మనం సేవ చెయ్యగలం అనేటువంటి విషయాన్ని. అందుకని అక్కడ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విషదు మమ మానస రాజహంస. మన మనస్సు హంస కూడా కాదు, రాజహంసలాగా తయారు చేసుకోవాలి. రాజహంసగా తయారవడం అంటే మనకి తెలియకుండానే అక్కడ నిత్యానిత్య వస్తువు వివేక దృష్టి కలిగి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తిలో మొదటిది అది, ఇది నిత్యానిత్య వస్తు వివేకం, సత్యాసత్య వివేక, అలాగే ఆత్మ అనాత్మ వివేక దృష్టి. ఆ వివేక దృష్టి కలగాలి పై ముందర. ఏది మనం నడుస్తున్నామంటే వంకరగా నడుస్తున్నామా, సరిగ్గా నడుస్తున్నామా. ఒక ఆలోచన మనకు వచ్చిందంటే అది నేను ఆలోచించదగినదేనా, లేకపోతే మనకి తగనిది, నాకు అవసరం లేనటువంటి ఆలోచన నేను ఆలోచిస్తున్నానా. ఎందుకంటే మన జీవితాన్ని మనమే చక్క పెట్టుకోవాలి తప్ప భార్యకి భర్త చేయలేడు, భర్తకి భార్య కూడా చేయలేదు, ఎవరి మనసులు వారివే. అందుకని చూసేటువంటి సృష్టిలో నిత్యమా అనిత్యమా, ఇదేంటి ఇప్పుడు ఈ సభ, నిత్యమా అనిత్యమా, నిత్య వస్తువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిత్యం. కానీ అనిత్యం ఏదై ఉన్నది ఇందులో, మానవుడు అనిత్యం అనే ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి కార్యకర్తలకు మనకి కార్యకర్తలు మనకి ఇచ్చినటువంటి ఆ 2.5 గంటలు మాత్రమే నిత్యము. కానీ ఆ ముందుగానే తర్వాత కానీ మనం పట్టించుకోకూడదు. తర్వాత ఏం చేయాలి, విన్నటువంటి విషయాన్ని ఎవరైతే దాన్ని మరణానికి తెచ్చుకుంటారో అప్పుడు అదేమవుతుంది, నిజమైన వివేక దృష్టి అవుతుంది. విన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు. గురవర వేద్యం గురవే నివేదితం అన్నారట. సీట్ లేస్తూ లేస్తూ దులిపేస్తారు కొంతమంది, అంటే అయ్యా నువ్వు చెప్పావు దులిపేశాను అయిపోయింది. ఇది నిత్యమైన నిత్యానికి సంబంధించినటువంటి విషయం, ఇది సినిమా కాదు. సినిమా అయితే నువ్వు మర్చిపో, మర్చిపోకపోతే ఏమవుతుంది, నీ వెంట అందులో ఉన్న హీరో అన్న వస్తాడు, విలన్ అన్న వస్తాడు. ఎంతవరకు మనకు ఉపయోగం అది, ఇప్పుడు మనలోనే ఉన్నారు, హీరో ఉన్నది విలన్ కూడా ఉన్నాడు. మళ్ళీ హీరో ఎవరు, మనకి అభయాన్ని ప్రసాదించిన భగవంతుడు హీరో అక్కడ. విలన్ ఎవరు, నీ మనస్సు, విషయాదులతో కూడి ఉన్నటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో అది నీకు అక్కడ విలన్గా కనిపిస్తోంది. నువ్వు అదే మనస్సును ఎప్పుడైతే మంచి వైపుకు మరల్చుకున్నావో అదేమవుతుంది, వివేక దృష్టి అవుతుంది. ఏమవుతుంది అక్కడ, వివేక దృష్టి. అందుకని నిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తిలో ఇది మొదటిది. రెండోది ఏమై ఉన్నది, ఇహముద్రార్థ ఫలభోగ విరాగం. అంటే ఇహమునందు కానీ పరమునందు కానీ ఈ ఫలాల ద్వారా వచ్చేటువంటి భోగం అయితే ఉందో దాని యందు వైరాగ్యం కలిగి ఉంటాయి. ఇహ అమూత్రార్థ ఫల అంటే ఈ లోకంలో కానీ ఏది స్వర్గలోకాలకి మనం వెళ్ళటం కాదు, కానీ అందులో చెప్పారు ఎలా అంటే, అబ్బో ఆ అంబానీ అంట బోళ్ళంత సిరంతండి, ఆ అంబానీ అంట వినాయకుడు పెట్టట, అబ్బో అన్ని డైమండ్సే. ఎవరో చెప్పారనుకోండి, నేను చూడలేదు, ఇద్దరే మాటకంటున్నాను, మీరు వెళ్ళి ఆయన కనుక్కోకండి. మళ్ళా అది ఏమన్నా కానీ దేవుడు దేవుడే. వ్రతాలలో కూడా ఉంది చూడండి, వరలక్ష్మి వ్రతం చూడండి, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చూడండి, అలాగే ఇప్పుడు మనం చేసుకున్నాం కదా వినాయక వ్రతం చూడండి. బంగారు దేవుడిని పెట్టమని ఎక్కడ చెప్పలా, నువ్వు ఎంత పెట్టుకోగలిగితే అంత, నువ్వు ఎలా చేసుకోగలిగితే అలా అని వచ్చి ఆఖరికి మట్టి దేవుణ్ణైనా నువ్వు పెట్టుకొని ప్రాణప్రతిష్ట చేసి కలిసిపెట్టి పూజ చేసుకోవాలి. ఎవరి కోసం పెట్టారు అవన్నీ, ఎవరికోసం చెప్పారు అంటే బంగారమును డైమండ్స్తో చేయించి పెట్టినటువంటి వారికి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాను, వీళ్ళకి తక్కువ ఫలితాన్ని ఇస్తాను ఏమన్నా ఎందులోనో చెప్పుందా? లేదుగా. నీకున్నదేమో నువ్వు దాన్ని చూపించుకుంటున్నావు. అందుకని నీకెంత ఉన్నదో అందులో అక్కడ కావలసింది భక్తి. యథాశక్తి యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది సమస్త షోడశోపచార పూజ అంచకరిష్య. అంతేకాదు అక్కడ ఇంకా లోపలి తీసుకెళ్తున్నాం. సంభవద్ధి ద్రవ్యై సంభవద్ధి పదార్థై సంభవిత ఉపచారై సంభావితానియమైన యథాశక్తి యావచ్చక్తి. మనకి ఎంత కూడితే అంత, ఎలా చేసుకోగలిగితే అలా, ఎలా మంత్రం చదివితే అలా. దాంట్లో ఇంకా మేము దాని గురించి చెప్పే మనం పూజకు ముందుకు వెళ్తాం. మంత్రం రాదనుకోండి, దేవుడా నేను ఇంతే చేయగలుగుతున్నాను, చిన్నప్పుడు అలా చేయలే మేమందరం, చిన్నప్పుడు అలాగే చేసుకున్నాం మేము. ఎందుకంటే పూజ చేస్తుంటే చూసుండేవాళ్ళమేమో, మేము కూడా పెట్టుకునేవాళ్ళం. ఏది మేము కూడా గ్లాస్ పెట్టుకునేవాళ్ళం, ఒక నీళ్ళు పోసుకునేవాళ్ళం. పూలు మాటమాటికి ఎక్కడి నుంచి వస్తే మాకు ఆఖరికి వేప చెట్టు ఉంటే వేప కోసుకునేది, దాంట్లో వేసుకునేది. అది వాళ్ళు చేయి మూసారు కాబట్టి మేము కూడా చేయి మూసేసేది, వాళ్ళు ఏదో రాసేసారు కాబట్టి మేము కూడా రాసేసేది. చిన్నప్పుడు బొమ్మలాటలంటే ఇవే ఉండేవి మాకు. బొమ్మలాటల ప్రసాదం ఏమిటంటే మరమరాలు శనగపప్పు. మళ్ళా మాట్లాడితే అదే ఒక తెప్పాలలో వేసుకుని అన్నం వండామనుకునేవాళ్ళు. అన్నం అదే మళ్ళా ఇంకొంచెం బాగా చిన్న చిన్న తట్టిలో వేసి కూర. అక్కడ నాన్న వస్తాడు ఒకడు, అంటే ఆ మగవాళ్ళు కాదండి ఆడవాళ్ళు. నాన్న అందులో ఒకడు, నాన్న ఒక ఆమె, నాన్న ఒక ఆమె అమ్మ, ఒక ఆమె అన్న, అలా అందరూ ఉంటే వాళ్ళకి కడుపు నిండుతూ కాలు నిండుతూ ప్రసాదం వల్లే చేతిలో భోజనం పెట్టడం, ప్రసాదం పెట్టడం. ఇది రాను 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 నేర్చుకోగా నేర్చుకోగా ఈనాటికి గురుదేవుల అనుగ్రహంతో వీళ్ళ మంత్రాలు చదవడానికి వచ్చింది. మా హై స్కూల్లో కూడా మేము సత్యనారాయణ వ్రతాలు చేయించేవాడు. అప్పుడే ఆ పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర అలికి గుండుగోల దగ్గర, ఊళ్ళో లేదు హై స్కూల్, ఊరి బయట ఉంది, చుట్టూ తాడి చెట్లు ఉండేవి. ఆ మధ్యలో అలుక్కునేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం అనుకుని. ఒకరోజు అలుక్కునేవాళ్ళం, రెండో రోజు ముగ్గు పెట్టుకునేవాళ్ళం, ఆ రెండో రోజే అందరం అన్నీ తెచ్చుకునేవాళ్ళం, తలకొకటి తెచ్చుకునేవాళ్ళం. అక్కడ మధ్యాహ్నం లంచ్ అవర్లో సత్యనారాయణ వ్రతం చేసుకునేవాళ్ళం. సత్యనారాయణమూర్తి ప్రసాదం కూడా అందరికీ అక్కడికి ఎవరు వస్తే వాళ్ళు పెట్టేవాళ్ళు. మళ్ళీ అక్కడ కూడా ఉంది మతాభిప్రాయాలు, ఎవరు వస్తే వాళ్ళకే పెట్టాలి, మేము వెళ్ళి అందరికి పెట్టకూడదు. ఉంది కదా ప్రసాదం అందరూ. మనకో కనిపించిందల్లా మన దేవుడు ప్రసాదమే, మనంత అనుభూతి ఎవరికి ఉంటుందండి? సృష్టిలో ఉన్నది అనే ఉనికి ఎవరికి ఉన్నది అంటే దేవుడికే ఉన్నది. అది దివ్యం, డివినిటీ అది. కాబట్టి అటువంటి అనుభూతిని మనకి మహాత్ములు ప్రసాదించారు. అలాగే ఇక్కడ ఇది ఇహముద్రార్థ ఫల భోగ విరా. ఇక్కడ ఇది చిన్నది అది పెద్దదని కాకుండా, అది ఇంకా గొప్పది అనుకో కాకుండా, దేనియందు కూడా భావమునందు వైరాగ్యము కలిగి ఉండడం. మనసులోకి ఎందుకు వస్తుంది అప్పుడు? ఎప్పుడైతే మీకు వివేక దృష్టి కలుగుతుందో దానివైపు మనం వెళ్ళంగా. చిన్నప్పుడు పిల్ల ఏది పట్టుకుంటే అది కలిపేయటం చిన్నపిల్లలకి అలవాటు. ఏది దొరికితే అది పట్టుకుని ఆడేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు మల విసర్జన చేసి అది కూడా చేత్తో, వాళ్ళకి దృష్టి లేదు అది కానిది అనేటువంటి దృష్టి వాళ్ళకి తెలియదు. కానీ నాన్నను తెలిసిన కొన్ని ఏమవుతుంది, అది పనికి రానిది, అది ముట్టుకుంటే చేయి కడుక్కోవాలి, అది మనం ఇంట్లో విసర్జన చేయకూడదు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ పిల్ల చేయదే. ఆ వయసు వివేకం కలిగిందని. అలాగే మనం కూడా కొన్ని ఇవి తినొచ్చు ఇవి తినకూడదు, అజీర్తిగా ఉన్నప్పుడు ఆవకాయ నన్ను తినొచ్చా తినకూడదా? నేను అజీర్తి అన్నాను కాబట్టి తినొచ్చు. అజీర్తికి మందు బాగుందట, అజీర్తికి మందండి ఆవకాయ. కానీ జిగట విరోచనాలు అప్పుడు తినకూడదు. జిగట విరోచనాలకి వేడన్నం మీద పెరిగేసుకుని ఇదా అది మందు. ఇవన్నీ మనకి వంటింటి వైద్యాలు. ఇవి ఆచరించి అది ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటికీ ఆరోగ్యవంతులు అవుతున్నారు మన వంటింటి వైద్యాలు చూసి. బయట వాటికి తగ్గినా తగ్గపోయినా వీటికి తగ్గిపోతుంది. అలాగా మనకి ఆ వైరాగ్యం అనేది వివేక దృష్టి కలిగితే తప్పకుండా వైరాగ్యం కలుగుతుంది. అలా ముందుకు వెళ్ళగా అప్పుడేమవుతుంది, మూడోదైనటువంటిది సమాధి షట్క సంపత్తి. అంటే ఏంటి, మనలో ఉన్నాయి, మీరందరూ విని ఉండొచ్చు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటివి ఆరు గుణాలు మనని చెరుపుతున్నాయి. కోరిక కలుగుతుంది, అది తీరలేదనుకోండి అప్పుడేమొస్తుంది, క్రోధం వస్తుంది, క్రోధం వస్తుంది, కామ క్రోధ. తర్వాత ఇంకా నేను ఎందుకు సాధించలేను, తప్పకుండా నేను దాన్ని ఏమైనా సరే తెచ్చుకోవాలి అనేటువంటి పట్టుదల వస్తుంది, కామక్రోధం. లోభం వస్తుంది, అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే తగలకూడదు. లోభం, మోహం వస్తుంది, ఇంకా కావాలి అనేటువంటి. వీటన్నిటినీ తీసుకువెళ్ళి ఇందులో ఎప్పుడు ఎవరికైతే వివేకము వైరాగ్యము కలుగుతుందో, ఇంకా మనం దాని గురించి వేరుగా చూడక్కర్లా, ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు సమాధి షట్క సంపత్తిగా ఇక్కడ భగవంతుడు నిర్ణయించి పెట్టాడు మన కోసం. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. శమము దమము ఉపరతి అంటే, ఉప అంటే సమీపంలో, రతి అంటే కలిసి భగవంతునితో ఐక్య చిత్తం కలిగి ఉండడం, ఉపరతి. తితిక్ష, ఎవరైనా మన మీద ఉమ్మేసినా కూడా తుడుచుకొని వెళ్ళిపోవటం, ఎవరో ఏదో అన్నారని ఎవరైనా చెప్పినా కూడా దేహాన్నిగా అనేది నన్ను కాదు కదా అని తూష్ణీం భావనతో వెళ్ళిపోతే అదే నిజమైనటువంటి తితీక్ష. శ్రద్ధ, తితీక్షకి అగ్రగణ్యత ఎవరంటే మనకు తెలిసి ఏకనాథ ప్రభు. ఏకనాథ ప్రభువు ఎందుకంటే వారు పాండురంగుణ్ణి భగవంతుని గురించి చాలా కీర్తనలు చేసేస్తూ బాగా ప్రాముఖ్యతకొచ్చాడు ఆయన. అందరూ కూడా ఆబాలగోపాలం అంతా ఆయన గురించి చాలా బాగా ప్రచారమైంది. అది భరించలేని కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అది భరించలేనటువంటి వాళ్ళు ఎలాగోలాగా ఈయన చేత ఇది కోపం తెప్పించాలి. ఈయనకి ఎప్పుడు కోపం ఉండేది కాదు, కోపం తెప్పించాలి అని పట్టం కట్టుకుని ఒక అతన్ని డబ్బులు ఇస్తానని, ఆయనకి నువ్వు కోపం తెప్పిస్తే నీకు కావలసినంత ధనం ఇస్తాను అని ఎరవేస్తాను. వేసేసరికి ఆయన తురుష్కుడు కూడా, ఇది మహమ్మదీయ, ఒడ్డును కూర్చుని ఆయన కావేరీ నదిలో స్నానం చేసి రాగానే ఉమ్మేస్తూ ఉంటాడు. మళ్ళా వెళ్ళి స్నానం చేస్తాడు ఆయన, మళ్ళా వస్తే మళ్ళా ఉమ్మేస్తాడు, మళ్ళా స్నానం చేసి వస్తాడు, మళ్ళా ఉమ్మేస్తాడు. ఇలా 107 సార్లు చేసేసాడు. ఇక 108వ సారికి వచ్చేసరికి అక్కడ కూడా ఏం మిగల్లా, అప్పుడు అన్నాడు, నీ సిగ్గు వేయట్లేదా, ఇన్నిసార్లు ఉమ్మేస్తుంటే నువ్వు వెళ్ళి స్నానం చేస్తున్నావే, ఇన్నిసార్లు ఉమ్మేసినా నీకేం కలగటం లేదా, కోపం ఏం రావటం లేదా అని. మహానుభావ, మీరెంత గొప్పవారండి, ఆయన అంటాడు ఏకనాథ స్వామి, ఎంత గొప్పవారు మీరు, ఎప్పుడన్నా 108 సార్లు నదీ స్నానం చేసిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నదా, ఎవరికన్నా ఉన్నదా మీరు కాబట్టి, ఏకాదశి రోజు అందులో మీరు కాబట్టి, మీరు ఇలా చేయబట్టి నా చేత 108 సార్లు స్నానాలు చేయించారు, చాలా గొప్పవారండి మీరు అన్నాడు ఏకనాథ. వెంటనే ఆ తురుష్కుడు పాదాల మీద పడి, క్షమించు ప్రభు, మీకు నేను కోపం తీసుకురాలేను, నా బుద్ధి గడి తిని ఆ చివరున్నారే వాళ్ళు, మీకు కనుక కోపం తీసుకొస్తే నాకు కొంత లంచం డబ్బిస్తానన్నారు, దానికి ఎరవేయబట్టి నేను వచ్చి పనికి పూనుకున్నాను అని అప్పుడు లెంపలు వేసి దాన్ని ఏమంటారు, ఏమన్నాను ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాను, శమము దమము ఉపరతి చెప్పాలి, మీరు కాదు నా పక్కనే ఉంటారు, మీకు తెలియ ఉంటుంది తితీక్ష. ఇప్పుడు వీళ్ళ పాఠం ఏంటంటే, మనం నిజంగా అటువంటి తితీక్షతో మనం జీవితం వెళ్ళబుచ్చుతున్నామా, ఎవరేమన్నా అన్నా చేసినా అనుమానం వచ్చినా కోపం రాకుండా మనం ఉండగలిగామా అనేటువంటి పద్ధతుల్లో ఉండాలి. అంతే కదా మాతాజీ పక్కన ఉన్న వాళ్ళంటే, మాతాజీ పక్కన కూడా ఉండాలి. మనకేంటి తితీక్ష అంటే, ఎవరు ఏదన్నా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, అప్పుడు ఎవరిది వాళ్ళకే ఉండిపోతుంది, మన దాకా రాదు అది. గోడ గట్టిగా ఉంటేట బంతేసి కొడితే తిరిగి వాళ్ళకే తగులుతుందట. అందుకు గోడ గట్టిగా ఉండాలి. అలాగే మనం గట్టిగా ఉండాలి. మనం గట్టిగా ఉంటే ఎవరేమనుకుంటే మనకేంటి, ఆ పైన మన దేవుడు ఉన్నాడు ఓం బాబు అనుకోవడమే. ఓం బాబు అనుకుంటే అంతే. కృతి దీక్ష శ్రద్ధ, ఎక్కడ భగవంతుని ఎందు శ్రద్ధ, గురుదేవుల దివ్య చరణారవిందముల ఎందు శ్రద్ధ. తర్వాత సమాధానం అంటే ఇంకేముంది, సమాధానం అంటే ఇంకొకటి నో క్వశ్చన్ అండ్ నో ఆన్సర్. ఎవరికైతే ఇది సమాధి షట్క సంపత్తి కలిగి ఉంటారో ముముక్షుత్వము అనేటువంటి దానికి పొందగలరు అని మనకి సాధన చతుష్టయ సంపత్తి ద్వారా మనం గుర్తిస్తున్నాం. అలాగా ఇక్కడ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విషతమ మానస రాజహంస అన్నది ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే, మనం అటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉంటే స్వామివారి దివ్య చరణారవిందం ఇది ఆ పంజరంలో మన మనస్సు అనేటువంటి హంస అందులో బంధింపబడుతుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? భగవంతుడు సర్వవ్యాపకుడు, ఆయన దివ్య చరణారవిందముల దగ్గర మన మనసు బంధింపబడింది, ఏం లోటు ఉంటుందండి అక్కడ? ఏం తక్కువ అవుతుంది కనుక? కాబట్టి మనకి కలికాలంలో అతి తేలికైనటువంటిది మనకి ఈ కలికాలంలోనే చెప్పబడింది. తపస్సులు చేయలేరు మీరు, మీరు యజ్ఞాలు చేయలేరు, కానీ భగవన్నామ సంకీర్తన చేయగలరు. లేదు నాకు పాడటం రాదు, భగవన్నామం అనుకోవటం రాదా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. ఎన్ని నామాలండి మనకి, ఎంతమంది దేవుళ్ళు, ఎక్కడ ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తామోనని అన్ని అవతారాలు ధరించి భగవంతుడు మనకి నేను నీవాడినే, నీకు అందుబాటులో ఉన్నవాడినే అనేటువంటి ఏది అటువంటి అవకాశాన్ని మనకే ప్రసాదించాడు భగవంతుడు. అందుకని భగవంతుని మనం ఆశ్రయించి భగవంతుని దివ్య చరణారవిందములందు మనస్సుని ఏకాగ్రత చేసి మన జీవితాన్ని మనం పునీతం చేసుకుంటూ ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగినందుకు భగవద్ అనుగ్రహాన్ని పొంది మన జీవితాల్ని తరింప చేసుకోవాలని అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపదని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించువాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను ఉత్తర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరే ఓ